మీకు మీరు దర్శనం చేసుకుంటారు. నేను ప్రకాశమయ జ్యోతి స్వరూపం, బ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాను. వెలుగుతూ ఉండే జ్యోతి నేను. ఈ శరీరం నుండి వేరుగా ఉన్నాను. నేను ఆత్మసారథి. ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడిపిస్తూ ఉన్నాను. నేను శ్రేష్ఠ ఆత్మను. నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ప్రకాశం యొక్క కిరణాన్ని. నేను మనస్సు బుద్ధి యొక్క నేత్రం ద్వారా ఈ ఆకాశతత్వము నుండి కూడా అతీతంగా స్వర్ణిమ ఎరుపు బంగారు వర్ణంతో కూడినటువంటి ప్రపంచం వైపు, ఎక్కడైతే పరమాత్ముడు వెలుగొందుతూ ఉన్నారో, సర్వశక్తివాన్ ప్రకాశమయ జ్యోతి పరం జ్యోతి శాంతి యొక్క సాగరుడు ఆ పరమాత్ముడి యొక్క శాంతి యొక్క కిరణాలు వెలువడుతూ వెలువడుతూ నా వైపు ప్రసరిస్తూ ఉన్నాయి. ఏ విధంగా నేను శాంతి యొక్క ఫౌంటైన్ క్రింద కూర్చున్నాను, శాంతి యొక్క కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నేను అనుభవం చేస్తూ ఉన్నాను ఏ విధంగా శాంతి అనేది ఛత్రంలా అయింది. ఓం శాంతి. ఈ స్థితిలో మీరందరూ మీ స్థానంలో కూర్చోండి. మీకు ఇప్పుడు పాఠం అనేది రాజయోగము, దాని వలన లాభము. ఇది మహత్వపూర్ణమైనటువంటి పాఠము. పరమాత్ముడితో ఎలా కలవాలి, దీనికోసం ఈ విషయాలను గురించి తెలియజేయడానికి ఆదరణీయ గీతా బెహన్ మన ముందు కూర్చున్నారు. వీళ్ళు రాజయోగిని, చాలా సంవత్సరాల నుంచి లౌకిక తల్లి తండ్రి ద్వారా 1969 నుండి ఈ జ్ఞానంలో ఉండడం జరిగింది. లౌకిక చదువులో కూడా వీళ్ళు లౌకిక చదువును పూర్తి చేసుకుని వీళ్ళు ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో తన సంపూర్ణ జీవితాన్ని 1972 ఇక్కడ సమర్పితం కావడం జరిగింది. 72 నుంచి 78 దాకా జీవితం యొక్క ప్రారంభంలో సూరత్, బరోడా, అహ్మదాబాద్ అన్ని సేవా కేంద్రాల్లోనూ రాజయోగినిగా ఉన్నారు. తర్వాత రాజయోగ శిబిరాలు కూడా అనేకం చేశారు. రాజయోగ శిబిర ప్రవచనాల కారణంగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో యోగ శిబిరాలు జరపడం జరిగింది. రెండు వేల 2010 వరకు జ్ఞాన సరోవర్లో వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు. డైరెక్టర్గా ఉన్నటువంటి మనోహర్ దాది జతలో ఆంతరికమైనటువంటి శిష్యురాలుగా, అనగా ఒక బెహన్గా అక్కడ సేవలు అందించారు. రాజయోగ రీసెర్చ్ ఫౌండేషన్లో బిజినెస్ ఇండస్ట్రీ వింగ్లో కూడా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లోకి వెళ్లి అనేక మంది ఆత్మలకు లాభం చేయడం జరిగింది. ఈ మహాన్ తపస్వి, మహాయోగి, రాజయోగిని గీతా బెహన్ ఇప్పుడు మనందరికీ రాజయోగము, రాజయోగ ఆధారము పద్ధతి గురించి చాలా లోతుగా తెలియజేస్తారు, అనుభవం కూడా చేయిస్తారు. ఆదరణీయ గీతా బెహన్. కన్నడ క్లాసు 8:45 కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుంది. తెలుగు వాళ్ళకు కాదు, కన్నడ తెలుగు వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు. ఓం శాంతి. మన భారతదేశము ప్రాచీన యోగ విద్య విషయంలో విశ్వమంతటా ప్రసిద్ధిగాంచింది. మన దేశంలోని యోగీలు విదేశాలకు వెళ్లి యోగం నేర్పించడం అనేది నేర్పించడం జరిగింది. యోగ విద్యను గురించి ప్రచారం కూడా చేశారు. మన భారత్వాసీల బుద్ధిలో కూడా ఇది స్పష్టంగా ఉండాలి. యథార్థ యోగము అని దేనిని అంటారు? యోగం యొక్క పేర్లో ఆసనాలు, ప్రాణాయామము ఇట్లాంటివంతా జరుగుతూ ఉన్నాయి. ఇవంతా శారీరక కర్మలు, శారీరక క్రియలు. ఇవంతా ఆసనాలు, ప్రాణాయామం ఇట్లాంటివంతా, కానీ మనస్సు బుద్ధిని పరమాత్ముడి యొక్క తలంపులో సహజంగా ఏకాగ్రం చేయడానికి సహజమైనటువంటి విధానం, అది ఈరోజు మనం తెలియజేస్తాం. ఇప్పుడు మనం అనేక ప్రకారాలుగా సాధనాలతో అనేక ప్రకారాలైనటువంటి క్రియాకాండాలు చేశాం, దానినే యోగము అనుకుంటూ వస్తున్నాం. మరి మనస్సు అనే దాన్ని పరమాత్ముడి వైపు ఏకాగ్రం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేసేటటువంటి వారికి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కంప్లైంట్ ఉంది, మా మనస్సు అనేది నిలకడగా నిలబడడం లేదు పరమాత్ముడి స్మృతిలో, ఏకాగ్రం కావడం లేదు అని. ఇప్పుడు యోగానికి ముఖ్యమైనటువంటి మూల ఆధారాలు, గుప్తమైనటువంటి సత్యము, మనము స్వయం ఎవరు, ఎవరితో మనం యోగం జోడించాలి అంటే సంబంధం ఉంచుకోవాలి, ఆ పరమశక్తి పరమాత్మ ఎవరు, ఈ రెండు సత్యం, మనమెవరు, మన తండ్రి ఎవరు, అందరిలో ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలు. మరి అర్థం చేసుకున్నారు? రెండు పాఠాలు ఆత్మ పరమాత్మ గురించి ఇప్పుడు మీరు అటెన్షన్తో అటెండ్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇప్పటిదాకా మనస్సు అనేది ఎందుకు వెతుకుతూ ఉంది, పరిపరి విధాలుగా మనస్సు ఎందుకు వెళుతూ ఉంది. మొదటి కారణం, తన ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి దేహాభిమానంలో ఉండడమే మొదటి తప్పు, మనస్సు వెతకడానికి కారణం. దేహ అభిమానం కారణంగా మనస్సు వెతుకుతూ ఉంది, పరిపరి విధాలుగా వెళుతూ ఉంది. మరి రెండవ కారణం ఏమిటంటే, ఏ పరమాత్ముడితో మనం యోగం పెట్టాలి అనుకుంటూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము, ఆ పరమాత్మ అంటే ఎవరు అనే విషయం మనకు తెలియడం లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనము స్వయం చైతన్య శక్తి ఆత్మ. ఇప్పుడు ఎవరితో మనం యోగం జోడించాలో ఆయన పరంపిత చైతన్య శక్తి పరమాత్మ, పిత ఆయన, మనకు తండ్రి. మనము భౌతికం కాదు, మన తండ్రి పరమాత్మ కూడా భౌతికం కాదు. మనము ప్రాకృతిక శక్తి కాదు ఆత్మ, మన తండ్రి కూడా ప్రాకృతిక శక్తి కాదు. మనకు అర్థమైంది, ఆత్మ యొక్క పరమాత్ముడితో కలవడం, ఆత్మ అనేది సంబంధము, మాటలు, భౌతిక సాధనాలు, ప్రాకృతిక శక్తి ఈ మాధ్యమాల ఆధారంగా జరగద్దు. ఆత్మ పరమాత్ముడిని ఈ విధంగా ఈ ఆధారాలతో కలవలేదు. ఏ విధంగా వ్యక్తి వ్యక్తితో సంబంధ సంపర్కంలో ఉంటారో అది భౌతికత సాధనాల ద్వారా, భౌతికత ఆధారంగా భౌతిక మాధ్యమంగా. ఇప్పుడు శ్రోతలు వక్తకు మధ్యలో సంబంధం అనేది ధ్వని శక్తి ద్వారా, వినేవాళ్లు వినిపించే వాళ్ల ద్వారా, ప్రకాశ శక్తి ద్వారా మనం ఒక చిత్రాన్ని మనం చూడొచ్చు, వినొచ్చు. ఇప్పుడు చాలా చీకట్లో నేను మాట్లాడలేదు అంటే, ఈ సౌండ్ సిస్టమ్ అనేది పని చేయలేదు అంటే, మరి నాకు మీకు మధ్యలో సంబంధం అనేది ఉండదు, తెగిపోతుంది. కాబట్టి దానికే చెప్తారు రెండింటి మధ్య సంబంధం అనేది తెగిపోయింది అని. ఇప్పుడు టీవీ టెలిఫోన్ ద్వారా మనం ఏం చేస్తాం, వింటాం చూస్తాం. మరి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా కూడా మనం కాంటాక్ట్ లో ఉన్నాం. ఈనాడు మనము రిమోట్ ను కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవంతా స్థూలమైనటువంటి ఆధారాలు, కానీ ఆత్మ యొక్క సంబంధం పరమాత్ముడితో ఇది ఇలాంటి ఇప్పుడు చెప్పినటువంటి భౌతిక సాధనాల ద్వారా, ప్రాకృతిక సాధనాల ద్వారా సాధ్యం లేదు. కేవలం మనస్సు, బుద్ధి ద్వారానే పరమాత్ముని కలవాలి. మనస్సు బుద్ధి ద్వారా మనం పరమాత్ముడి యొక్క ఆలోచనలో ఉంటూ మనని చింతన చేస్తూ ఉంటేనే పరమాత్ముడి స్మృతిలో మనం లీనం కాగలం. కాబట్టి రాజయోగంలో శారీరక క్రియలు లేవు, బాహ్యమైనటువంటి వాసనలు ఇట్లాంటివి, సూక్ష్మమైనటువంటి క్రియలు లేదు. యోగము అనగా మనం తెలుసుకున్నాం ఆసనాలు, ప్రాణాయామము, క్రియలు చేస్తారు. కానీ రాజయోగంలో ఏ శారీరక క్రియలు అనేది లేదు. ఎప్పుడైతే మనం పరమాత్ముణ్ణి కలవాలి అని కూర్చుంటామో, రాజయోగం అభ్యాసం చేయడానికి కూర్చుంటామో, మనము మన సహజ స్థితిలో కూర్చోవాలి. మనం చాలా రిలాక్స్డ్ గా కూర్చోవాలి. పరమాత్ముని తలాం చేసేకి మనము ఆందోళన పడరాదు. ఆరోగ్యంగా ఉండడానికి, ఫిజికల్ హెల్త్ కోసం మనం భలే ఆసనాలు వేసుకోవచ్చు, ప్రాణాయామము చేయొచ్చు, వ్యాయామము చేయొచ్చు, అది శరీరం కోసం. కానీ ఎంతవరకు మనం పరమాత్ముణ్ణి కలవాలి అనుకుంటామో దీంట్లో ఆసనాలు, ప్రాణాయామము అవసరం లేదు. వీటి ద్వారా కలవము కూడా కలవలేము. సొంతం మీరెంతటి మీరు యోచన చేయండి. ఎన్నో ఆసనాలు, ప్రాణాయామము ఇలాంటివి చేస్తూ ఉన్నారో, ఇంత కఠినమైనటువంటివి అయి ఉంటే కూడా అవి మాతలు, కన్యలు, ముసలివాళ్లు, అనారోగ్యంలో ఉండేవాళ్లు చేయలేరు ఈ విధమైనటువంటి కఠినమైన ఆసనాలు. పరమాత్ముణ్ణి తలాం చేసే విధి పద్ధతి అనేది కష్టం అనే మాట లేదు. కష్టం ఉండకూడదు కూడా. కష్టం ఉంటే చేయలేరు, చేయించలేరు. ఇక్కడ మీరు కుర్చీలో కూర్చున్నారు, సోఫాలో ఆరాంగా కూర్చున్నారు, అయితే కూడా ఒక గంట లోపల మీకు మీరు చూసుకోండి ఎన్నిసార్లు కదులుతూ ఉంటారు. ఒక గంట లోపలే సోఫాలో కూర్చుంటే కూడా, ఆరాంగా ఉంటే కూడా. మరి అదేవిధంగా ఆసనాలను నేర్పిస్తే, ఆసనాల పరమాత్ముడితో యోగం అనేది కుదరడానికి బదులుగా శరీరంతో ఉంటుంది. ఎందుకంటే శరీరాన్ని చూసుకుంటూ ఉంటాం ఆ బాధ నుంచి. ఒక గంట పూర్తి అవుతూనే ఆసనాలు వదిలేస్తాం, ఇంకా వద్దు అనిపిస్తుంది. మరి రోజు చెయ్యాలి అంటే, ఆసనాలు వేయాలి అంటే కూర్చునే అభ్యాసం అనేది మనం చేయలేం, వద్దు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మన శరీరం అనేది ప్రకృతి యొక్క తమో ప్రధాన తత్వాల నుంచి ఏర్పడినటువంటిది. ఈ శరీరం ఇప్పుడు కొద్దిసేపు కూడా మనము సరిగా కూర్చోలేకపోతున్నాం. కొద్దిమందికి మోకాళ్ళు, కొద్దిమందికి కాళ్ళు నొప్పి, కొద్దిమందికి నడుము నొప్పి, కొద్దిమందికి వీపు నొప్పి, ఈ విధంగా అనేక రకాలుగా తమో ప్రధాన శరీరం కాబట్టి. మరి సరిగ్గా కరెక్ట్గా సుఖాసనంలో మనము కూర్చోలేకపోతున్నాం, సుఖంగా కూడా కూర్చోలేకపోతున్నాం మనం. కాబట్టి రాజయోగంలో మనం ఏం చెప్తాము అంటే, ఫిజికలీ రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. ఏ విధంగా కావాలి అంటే, మీకు ఎలా కావాలి అంటే సహజ స్థితిలో కూర్చోవచ్చు, ఆరాముగా కూర్చోవచ్చు. దీనిని సహజ స్థితి అంటారు. మీకు ఏ విధంగా కావాలి అంటే, మీకు ఏమి బాధ నొప్పి కలగకుండా కూర్చోవడాన్ని. చాలా యోగాసనాలు ప్రాణాయామం ఏదైతే నేర్చుకుంటూ ఉన్నారో దాంట్లో పద్మాసనం వేసుకొని కూర్చొని, మరి వజ్రాసనం వేసుకొని కూర్చొని ఒక గంట రెండు గంటలు కూడా కూర్చోగలరు. కానీ మీరు యోచన చేయండి, శరీరంతో ఆసనాలు వేసి మనము స్థిరంగా కూర్చున్నాం సరే, కానీ మనస్సు పరమాత్ముడి పైన ఉందా, అంతసేపు పరమాత్ముడి స్మృతిలో ఉందా, లీనమై ఉందా, కేవలం శరీరం మట్టికి స్థిరంగా ఉందా, మనస్సు స్థిరంగా ఉందా? స్థిరం లేదు మనస్సు అంటే లాభం ఏమిటి? కాబట్టి మనస్సు బుద్ధి అనేది పరమాత్ముడి పైన లగ్నం చేయాలి. కాబట్టి స్వయం పరమాత్ముడే ఈ రాజయోగం యొక్క ఆది శిక్షకుడు. పరమాత్మనే, పరమాత్ముడే స్వయం తనతో ఏ విధంగా సంబంధం జోడించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది శరీరం అనేది ఒక విచిత్రమైనటువంటి గుహ. ఈ మస్తకము అనేటటువంటి ఆసనం పైన ఆత్మ అనేది విరాజమానమై కూర్చున్నది ఉంది, ఆటోమేటిక్ ఇప్పుడే ఉంది విరాజమానమై. ఇది శరీరంతో యోగాసనం వేయాల్సినటువంటి అవసరం లేదు. మనస్సు బుద్ధిని పరమాత్ముడి వైపు మగ్నం చేసేటటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజయోగంలో శారీరక క్రియలు లేదు. అన్నలు అక్కలు యోచన చేయండి, యోగంలో ఏం చేయాలి? మాలను తిప్పాలి, మంత్రాన్ని పఠించాలా, మరి హారతి భజనలు భక్తి పాటలు నోటితో పాడాలా? రాజయోగంలో ఏం చేయాలి? ఈ విధంగా భక్తి చేయాలా? రాజయోగంలో ఇలాంటివేవే కానీ ఈ క్రియలు లేవు, ఇలాంటి పనులు లేవు. ఇది సమయానుసారం ధర్మాత్మలు మహాత్మలు ఎవరైతే ఉండేవారో వారు విభిన్న పద్ధతులతో మనకు తెలియజేశారు. ఈ ప్రకారంగా దేవుడిని అనుకోండి, ఈ ప్రకారంగా మంత్రం పఠించండి, ఈ విధానంగా ఈ విధానం ద్వారా శ్లోకాలు అనుకోండి, ఈ గ్రంథం పఠించండి, ఇలా అనేక విధాలుగా తెలియజేశారు. ఇప్పుడు ఈ అభ్యాసాలను చెక్ చేయండి, మనస్సు బుద్ధి అనేది పరమాత్ముడి పైన ఏకాగ్రితం అయిందా, వీటి ద్వారా మనం చేసినటువంటి భజనలు పద్ధతుల ద్వారా మంత్రాల ద్వారా. రిజల్ట్ ఏమిటంటే, మాల తిప్పుతూ ఉంటాం చేతులతో చేత్తో, కానీ మనస్సు అనేది తిరుగుతూ ఉంటుంది. చేత్తో మాల తిప్పుతూ ఉంటాం, మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఇది న్యాచురల్ కాదు. వాస్తవంగా మిత్ర సంబంధికుల స్మృతిలో మన మనస్సు లీనమై ఉంటుంది. వారి నామాన్ని మనం స్మరణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మహేష్ బాయ్, మహేష్ బాయ్, మహేష్ బాయ్ గుర్తొస్తూ ఉన్నారు. మీకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు అంటే వాళ్ల పేరే స్మరణ జరుగుతూ ఉంటుంది, కానీ భగవంతుడి గుర్తు ఉండదు. మరి ఎందుకు చేయాలి అలాంటి పనులు? ఇప్పుడు జ్ఞానీలు భక్తులు స్పష్టం చేశారు. కబీర్ దాస్ స్పష్టం చేశారు, మాలను తిప్పుతూ తిప్పుతూ యుగాలు గడిచాయి, కానీ మైల మనస్సుకు మనస్సులో ఉండేటటువంటి మైల తొలగిపోలేదు అని. యుగాలుగా మాల తిప్పుతున్న మైల తొలగిపోలేదు. కాబట్టి మనస్సు యొక్క మాల అనేది అంటే చేతులతో మాల తిప్పడం కాదు, మనస్సులో పరమాత్ముడి స్మరణ అనేది ఉండాలి. మనస్సు యొక్క మణిని మనం తిప్పాలి అంటే ఆత్మస్మృతి ఉండాలి. ఈనాడు మనస్సు అనేది దేహాభిమాన యుక్తంలో ఉంది, అందరూ దేహాభిమానంలో ఉన్నారు. మొదట ఇప్పుడు మనం మనస్సును అంతర్ముఖిగా చేయాలి, భగవంతుడి వైపు ముఖం పెట్టాలి. కాబట్టి చేతితో మాల యొక్క మణిని తిప్పే మాట కాదు ఇక్కడ, మనోస్థితిని మార్చుకునేటటువంటి విషయం. ప్రథమ పాఠంలో స్వయం యొక్క పరిచయం, ఫస్ట్ పాఠంలో ఏం విన్నారు మీరు? ఫస్ట్ లెసన్ ఆత్మ గురించి, ఆత్మచింతన ద్వారా మొదట మనస్సు మనము అంతర్ముఖిగా చేసుకోగలము, పరమాత్ముడి వైపు కూడా మనం ముఖం పెట్టగలుగుతాం, అంటే మనస్సులో యోచన అనేది చేయగలుగుతాం. కాబట్టి ఈ రాజయోగంలో మాలను తిప్పాల్సిన అవసరం లేదు, మంత్రం పఠించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏదో ఒక శబ్దం మంత్రం తీసుకొని మనం పఠిస్తూ ఉంటాం. మీరు చూశారు చాలాసార్లు మంత్రం యొక్క అర్థం కూడా తెలియదు, మంత్రం యొక్క అర్థం కూడా తెలియదు కానీ పఠిస్తూ ఉంటారు. శ్లోకాల యొక్క అర్థం కూడా తెలియదు, కేవలం నోటితో వల్లిస్తూ ఉంటారు. రాజయోగంలో ఇదే నేర్పిస్తూ ఉన్నాం, మనం కేవలం నోటి ద్వారా శబ్ద మంత్రాన్ని రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. మనం జపిస్తాం కదా, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, నేనాత్మ శివుడికి నమస్కరిస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం అంటే ఆత్మ, నమః అంటే నమస్కరిస్తూ ఉన్నాను, శివాయ అంటే శివుడికి అని అర్థం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే దాని తర్వాత తనకు తాను చెక్ చేసుకోండి, మొత్తం రోజంతా మనము ఆ శివ పరమాత్ముడి వైపు మనస్సు పెట్టామా, పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నామా? పఠిస్తూనేమో ఉన్నాం ఓం నమ శివాయ అని, కానీ నడుచుకుంటూ ఉన్నామా? మీ బిడ్డ రోజు లేచి భగవంతుని నమస్కరిస్తూ ఉన్నాడు, మీకు కాళ్ళు పట్టుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాడు అంటే బాహ్యాచారం అనేది, ఈ శిష్టాచారము నిభాయిస్తూ ఉన్నాడు, కానీ మొత్తం రోజంతా మీరు చెప్పినట్టు ఒక్క మాట కూడా వినలేదు అంటే, వినేదే లేదు, అప్పుడు మీకు ఏమంటారు? మీరు ఏమంటారు? మీరంటారు కదా ఈ బాహ్యాచారము కాళ్ళకు నమస్కరించే అది కాదు కావాల్సింది, నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాల్సింది కావాల్సింది, నేను చెప్పినట్టు నువ్వు నడువు అంటారు కదా. భగవంతుడి కోసరం కూడా ఇట్లనే, భగవంతుడికి అవసరం మనం సత్యమైనటువంటి ప్రీతి ఉండాలి, మనకి గౌరవం ఉండాలి, మనం సత్యమైనటువంటి మనస్సుతో సమర్పణం కావాలి భగవంతుడికి, ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. అది భగవంతుడికి ఇష్టమైనటువంటి విషయం. అంతేకాని కేవలం నోటితో చెప్పుకుంటూ మన చేత్తో తిప్పుతూ ఉండేది భగవంతుడు ఇష్టపడరు. ఇది యోచన చేయాల్సినటువంటి విషయం. ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన యొక్క సత్య జ్ఞానాన్ని, ఈశ్వరి యొక్క గుణాలను జీవితంలో ధారణ చెయ్యాలి, అనగా ఆచరణలోకి తీసుకురావాలి. మనం పరమాత్ముడు యొక్క శ్రేష్ఠ మతం ఆధారంగా, మతం అంటే అభిప్రాయం ఆధారంగా కర్మ చేసినట్లయితే, భగవంతుడిని మనం ఫాలో చేసినట్లయితే అదే మనకు సత్యమైనటువంటి ప్రీతి, సమర్పణము, రెస్పెక్ట్ కూడా. దానికోసమే రాజయోగంలో మంత్రము, శబ్దాలు లేవు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి విషయం ఏమిటంటే ఈశ్వరుడి యొక్క ప్రేమ మంత్రంలో ముగ్ధులు కావాలి. శబ్ద మంత్రము అవసరం లేదు, ప్రేమ మంత్రంలో మునిగిపోవాలి, ప్రేమలో మునిగిపోవాలి. దానికి మనం రాజయోగం అనేది కేవలం ఓం శాంతి ఓం శాంతి అనడం కాదు, కేవలం నోటితో చెప్పడం కాదు. ఇది ఒకరికొకరు ఓం శాంతి చెప్తూ ఉంటాం, అది కాదు. ఇక్కడ ఓం శాంతి రాసి రాసి నోట్ బుక్ నింపాల్సినటువంటి మాట కాదు. మనం ఇక్కడ ఓం శాంతి కావాలి, ఓం శాంతిగా కావాలి. ఓం మెయిన్స్ అర్థం ఏమంటే నేను ఆత్మ. ఓం అనగా ఆత్మ, శాంతి అనగా మన స్వధర్మం శాంతి. నేను ఆత్మ శాంతి స్వరూపమును, నేను ఆత్మను శాంతి స్వరూపంలో ఉండాలి, శాంతి స్వరూపాన్ని తయారు చేసుకోవాలి. రాజయోగంలో నోటి నుండి పాడేది లేదు, భజనలు లేదు, శబ్దము అనే మాటే లేదు. జోరు జోరుగా మైకు పెట్టుకొని రాత్రంతా మేల్కొని మనము భజన చేయాల్సినటువంటి అవసరం లేదు, శబ్దం చేయాల్సిన అవసరం లేదు. కానీ సత్యత మీరు అందరూ తెలుసుకున్నారు. సత్యం ఏమిటనేది పరమాత్ముణ్ణి నోటి శబ్దము ద్వారా, మన నోటి శబ్దం పరమాత్ముడి దగ్గరికి చేరదు. ఇది శబ్ద ప్రపంచం. శబ్ద ప్రపంచానికి దూరంగా శాంతి ప్రపంచంలో ఉండే తండ్రి దగ్గరికి ఏ శబ్దం చేరుతుంది? ఈ ఫిజికల్ వరల్డ్ ఇది, ఇది శబ్ద ప్రపంచం. ఇది ఇక్కడ మనము శబ్దం చేస్తాం, ఇక్కడ శబ్దం ఉంటుంది. ఈ ప్రపంచం నుంచి దూరంగా ఎక్కడైతే మనం ఆత్మలు నివసించేవాళ్ళో అక్కడ మన తండ్రి పరమాత్మ పిత నివసిస్తూ ఉన్నారు. ఆ అది సైలెన్స్ వరల్డ్, శాంతి ప్రపంచం. అక్కడ ఈ శబ్దం చేరదు, మనం నోటితో ఉచ్చరించేటటువంటి శబ్దాలు చేరవు, ఎందుకంటే పరమాత్మ శబ్దానికి అతీతంగా ఉన్నారు. మరి రాజయోగం ద్వారా మనం సైలెన్స్ లో కూర్చొని అంతర్మనస్సు యొక్క శబ్దం ద్వారా, అంటే లోపల సంకల్పం ద్వారా, హృదయంలో సత్యమైనటువంటి ప్రీతి నుంచుకొని హృదయపూర్వకంగా ఆ తండ్రిని గుర్తు చేసుకోవాలి. అది సత్యమైనటువంటి యోగము. అంటే ఆరతి శబ్దాలు ఒరిజినల్లీ అది శబ్దానికి సంబంధించినటువంటి ఆరతి అర్థవాణి. అంటే అర్థం ఏమంటే లోపల మనస్సు యొక్క భావాలతో భగవంతుడికి దగ్గరగా చేరాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో మన తండ్రిని మనము గుర్తు చేసుకోవాలి. అది సత్యమైనటువంటి ప్రీతి, సత్యమైనటువంటి సంబంధం. ఈ రాజయోగం ద్వారా శారీరక క్రియలనేది లేదు. ఏ పద్ధతులు లేవు, ఏ శరీరంతో చేసేటటువంటిది కాదు. ఫిజికలీ రిలాక్స్డ్గా ఉంటూ మనము మెంటలీ మనస్సు ద్వారా ఏకాగ్రతతో కూర్చోవాలి, అటెన్షన్ పెట్టాలి భగవంతుడి పైన. మనం ఎప్పుడైతే పరమాత్ముడి తలంపులో కూర్చుంటామో లక్ష్యపూర్వకంగా కూర్చోవాలి. ఊరికే కూర్చున్నామంటే కూర్చున్నాం, అనుకుంటామంటే అనుకున్నామని కాదు. ఒక అర్ధగంట, ఒక గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఎంత వీలైతే అంత నేను పరమాత్ముడి యొక్క చింతనలు అంటే ఆలోచనలు కూర్చోవాలి అనుకోండి. సర్వోన్నత శక్తితో మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము అంటే మనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అవసరం అంటే దానికి లక్ష్యం ఇవ్వాలి. నేను ఈ విధంగా ఇప్పుడు పరమాత్ముని కలవడానికి వెళ్తూ ఉన్నాను అని. మరి ఈ చింతన చెయ్యాలి అంటే ఇల్లు గృహస్థం, గర్గృహస్థంలో ఉంటూ కూడా ఈ ప్రపంచం విషయం ఇది, పరివారం యొక్క విషయం, శరీరం యొక్క విషయం, శరీరము ఉంది, సంబంధాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, పనులున్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఆలోచన చేయడానికి మనకు టైం ఎన్ని గంటలుంది. కానీ నిశ్చితం ఇది చేసుకోండి, ప్రతిరోజు ఉదయం 1 గంట, ఈవినింగ్ సాయంకాలం 1 గంట నేను స్వచింతన చేయాలి. ఎన్నో గంటలు వ్యర్థమైనటువంటి విషయాల్లో గడుపుతూ ఉన్నాం. మరి నా చింతన, నా తండ్రి చింతన చేయడానికి 2 గంటలైనా సమయం గడపాలి అని లక్ష్యపూర్వకంగా ఈ లక్ష్యం ఇచ్చుకొని కూర్చోండి. మనస్సు ఎలా ఉండాలి? మనస్సును శ్రద్ధతో కూర్చోబెట్టాలి, ఏకాగ్రతతో కూర్చోబెట్టాలి. నేను యోగం ఎక్కడ పెట్టాలి? నా సంబంధం ఎక్కడ పెట్టాలి? నా మనస్సును ఎక్కడ పెట్టాలి? ఆలోచన చేయండి. నాకెదురుగా నేనేం గుర్తుంచుకోవాలి? ఎవరిని గుర్తుంచుకోవాలి? భక్తి మార్గంలో కూడా ఏదో ఒక మూర్తిని గుర్తుంచుకుంటారు, చిత్రం కానీ ఫోటో కానీ, గురువుల చిత్రమైనా సరే ఏదో ఒకటి ఎదురుగా ఉంచుకొని స్మరణ చేస్తూ ఉంటారు, దీపం వెలిగిస్తారు, బిందువు పైన మనస్సు పెడతారు. భక్తి మార్గంలో ఏదో ఒక సాధనాన్ని తమ ఆధారం చేసుకుని పూజ చేస్తూ ఉంటారు. మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు రాజయోగంలో ఏం చేయాలి. నేను ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీరందరూ జ్ఞానీలు, జ్ఞాని ఆత్మలు అయ్యారు. ఎందుకంటే తెలుసుకున్నారు ఆత్మ పరమాత్మ గురించి. ఇప్పుడు భావనతో, శ్రద్ధతో భగవంతుణ్ణి ఒప్పుకోవడమే కాదు, భగవంతుణ్ణి గుడ్డిగా అనుకోవడం కాదు, యథార్థంగా తెలుసుకున్నారు సత్యత ఏమిటనేది. ఇక్కడ తెలుసుకున్నారు మీరు, మీకు మీరు కూడా సత్య పరిచయాన్ని తెలుసుకున్నారు నేనెవరు అని. మరి మన తండ్రి పరిచయాన్ని కూడా, సత్య పరిచయాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు స్వయం జ్ఞాని ఆత్మ అయ్యి యోచన చేయండి, నేను యోగం అనేది ఎక్కడ పెట్టాలి, సంబంధం ఎక్కడ జోడించాలి. మేము యోగం డైరెక్ట్ పరమపిత, పరమ చైతన్య, పరమశ్రేష్ఠుడు, పరంపిత పరమాత్ముడితో ఉంచాలి. అంతేకాని పరమాత్ముడి యొక్క చిత్రంతో కాదు, మూర్తితో కాదు, ఫోటోలతో కాదు యోగం పెట్టాల్సింది. ఆ చైతన్యం సర్వశ్రేష్ఠుడు సర్వశక్తివంతుడితో మనం సంబంధం పెట్టాలి. ఇప్పటిదాకా యథార్థ రూపంతో పిత పరమాత్ముణ్ణి మనం తెలుసుకోలేదు. ఇంతవరకు మనం తెలుసుకున్నాము ఎన్నో విధాలుగా, కానీ యథార్థం అనేది తెలుసుకోలేదు. చిత్రము, మూర్తి, ఫోటో ఆధారంగా చేసుకున్నాం ఇంతకాలం మనం. ఇప్పుడు మీ తండ్రి, మీ లౌకిక తండ్రి విదేశాలకు వెళ్ళాడు అనుకోండి, మీకు లెటర్ వచ్చింది మీ తండ్రి దగ్గర నుంచి, ఈమెయిల్స్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి, ఫోటోస్ వచ్చాయి మీ నాన్న నుండి, అప్పుడు చూసి ఏమనుకుంటారు? ఖుషి అయిపోతారు. మీ తండ్రితో కలిసిన అనుభూతి పొందుతారు మీరు. కానీ మీ నాన్న స్వయం రాలేదు ఇక్కడికి ఎదురుగ్గా, అని లెటర్ వచ్చింది, ఇమెయిల్ వచ్చింది. అయినా కానీ మీరు ఫోటో చూస్తూ ఉంటారా, మీ నాన్నను వచ్చినటువంటివి సందేశాలను చూస్తూ సన్ముఖంగా అనుభవం చేస్తారా? మీరు లెటర్ చదువుతూ ఉంటారా, మాట్లాడుతూ ఉంటారా? ఇప్పటిదాకా మనము పరమాత్ముణ్ణి తెలుసుకోలేదు. ఫోటోలు, చిత్రాలు, మూర్తులు ఉంచాము, పూజలు చేస్తూ వచ్చాము. స్వయం పరంపిత పరమాత్మనే మన అనేక జన్మల భక్తి ఫలం అనేది సత్య జ్ఞానం. భక్తి ఫలమే జ్ఞానం అంటే, దానిని మన ఆత్మలకు ఇస్తూ ఉన్నారు. ఈ సత్య జ్ఞానం యొక్క సారం ఈనాడు మనం ఉదయం నుండి రాత్రి వరకు మనం విన్నాం, తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ పరమాత్మతో బుద్ధిని పెట్టచ్చు. పరిచయం దొరికింది కాబట్టి బుద్ధిని ఈజీగా ఉంచవచ్చు. పరమాత్ముడు ఎవరో, ఎలా ఉంటారో, ఎక్కడుంటారో అక్కడ మనస్సు బుద్ధిని, పరమాత్మ ఎవరో, ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఆయనతో బుద్ధిని జోడించడమే యథార్థ రాజయోగం. మీ మాన్యతల అనుసారంగా, భావన అనుసారంగా, శ్రద్ధ అనుసారంగా భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం, దాన్ని భక్తి అంటారు. కానీ పరమాత్ముడు ఎవరు, ఎలా ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు యథార్థ రూపంలో తెలుసుకోవడం, గుర్తుపట్టడం అయిన తర్వాత మీరు మనస్సును పెట్టడమే యోగము అంటారు. భక్తిలో కూడా అందరికీ అనుభవాలు ఉన్నాయి, భక్తి మార్గం అనుభవాలు. మందిరాలకు వెళ్తారు, మూర్తికి ఎదురుగా నిలబడతారు, మనస్సులో వేరే మూర్తులు తిరుగుతూ ఉంటాయి. చిత్తం అనేది దేవుడి మీద ఉండదు, శరీరం ఉంటుంది అక్కడ, కానీ బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు మనం ఈ ఆధారాలు తీసుకోవాలి, చేస్తూ పోవాలి, రిజల్ట్ శూన్యము, ఇది ఈ విధంగా ఎన్ని రోజులు ఇలా గడుపుదామా, లేదా ముందుకెళ్దామా? మరి ఈ అభ్యాసం అనేది సాధనాల ఆధారంగా క్రియాల బలంతో చేస్తూ వచ్చామో, అప్పుడు పరమాత్ముడు, ఇప్పుడు పరమాత్ముడి యొక్క తలంపు అనే అభ్యాసం అనేది సత్య జ్ఞానమనే తెలివి ఆధారంగా మనస్సు బుద్ధితో చేయాలి. అంతే. ఈ విషయాన్ని యథార్థ రూపంతో తెలుసుకోలేదు కాబట్టి చాలా మంది అన్నలు అక్కలు ఆలోచిస్తారు, బ్రహ్మకుమారిలు భక్తిని వదిలిస్తారు, వాళ్ళు దేవుళ్లకు పూజ చేయనివ్వరు, మనం హిందువులు కదా అనుకుంటారు. కానీ భక్తి వదిలిపెట్టే మాట కాదు ఇక్కడ. ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు ఇవి. మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేయడం, మీ బిడ్డ మీ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు చిన్నప్పుడు, సాధనాల ఆధారంతో నడుస్తాడు చిన్నప్పుడు. అప్పుడు తల్లి తండ్రికి ప్రయత్నం ఎలా ఉంటుంది? తల్లి తండ్రి ఇదే కోరుకుంటారా, జీవితం అంతా నా వేలు పట్టుకునే నడుస్తూ ఉండని అని కోరుకుంటారా? సాధనాల ఆధారంతోనే ఏదో చైర్ పట్టుకొని కట్టి పట్టుకొని నడుస్తూ ఉండడం, ఈ విధంగా ఇదే ఒప్పుకుంటారా మీరు? కాదు కదా. బిడ్డ పెద్ద కావాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి, నడవాలి, కూర్చోవాలి, ఈ విధంగా కోరుకుంటారు కదా. అదే విధంగా భక్తి మార్గంలోనే ఉండడం అంటే చిన్న పిల్లల స్థితి అని. జ్ఞాన బలం ఆధారంగా మనస్సు బుద్ధితో పరమాత్ముణ్ణి తలంచేయడం. ఏవైతే చిత్రాలు ఇక్కడ చూస్తూ ఉన్నారో, చాలా మంది రాజయోగ సేవా కేంద్రాలకి, సెంటర్స్ కు వెళ్లారు, చూసి ఉంటారు. సేవా కేంద్రాల్లో ఏ ఏ చిత్రాలు ఉన్నాయో అవి అంతా జ్ఞానాన్ని తెలియజేయడానికి, జ్ఞానం యొక్క అర్థం ఆ చిత్రాలలో ఉంది. చిత్రాలతో మనస్సు పెట్టడం కాదు, యోగం కాదు అది. ఇది మీరు తెలుసుకున్నారు. ఇంట్లో ఏ చిత్రాలు ఉంచుకుంటామో అలాంటి చరిత్ర తయారవుతుంది. ఎలాంటి చిత్రాలు, అలాంటి చరిత్ర. జ్ఞానం యొక్క చిత్రాలు వేసుకున్నాము అంటే మనము జ్ఞాన స్మృతిలో ఉండగలుగుతాం, ఇతరులకు కూడా జ్ఞానాన్ని స్మృతి ఇప్పించగలుగుతాం. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు మనం తెలియజేయగలుగుతాం. అంతేకాని మనం ఈ చిత్రాలతో యోగం పెట్టడం కాదు. యోగం అనేది డైరెక్ట్ గా పరమాత్ముడితో పెడుతూ ఉన్నాం. పాయింట్ ఆఫ్ లైట్ యొక్క రెడ్ సింబల్ ఏదైతే ఉందో దానికి పరమాత్ముడి చిహ్నంగా తెలియజేస్తాం. దాంతో యోగం జోడించడం అని కాదు, యోగము పరంపిత పరమాత్మతో మనం జోడించాలి. నిజమైనటువంటి తండ్రి పరమాత్ముడు, భగవంతుడు, సర్వజ్ఞుడు, సర్వశ్రేష్ఠుడితో మనం యోగం జోడించాలి. అది భక్తి కాదు. అతనికి మనలాగా శరీరం లేదు, ఆకారము లేదు. మన మనస్సు యొక్క నేత్రం ద్వారా, జ్ఞాన నేత్రము అంటారు దీన్ని, జ్ఞాన నేత్రము ద్వారా మనము పరిశీలించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే అర్థం చేసుకుని గుర్తు చేసుకోవాలి, స్మృతిలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఈ హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ హాల్లో సూర్య చంద్రుడు కనబడ్డు. సూర్యుడు చంద్రుడు కనబడడం లేదు ఈ హాల్లో. నేను సూర్యుడు గురించి, చంద్రుడు గురించి శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఏమంటారు మీరు? మీరు మనస్సు యొక్క కంటితో చూస్తారు కదా. సూర్యుడు అంటానే సూర్యుడు మన మనోనేత్రం ముందు ప్రత్యక్షం అవుతాడు కదా. చంద్రుడు అంటానే సంబంధికులను గుర్తు చేసుకుంటానే వాళ్ళు మన కళ్ళ ముందర ప్రత్యక్షం అవుతారు కదా, మనస్సు యొక్క నేత్రం ద్వారా. అదేవిధంగా పరమాత్ముడు కూడా మన ఆంతరిక నేత్రం ద్వారా చూడాలి. అది కళ్లతో చూసే మాట కాదు, భౌతికంగా ప్రాకృతికంగా చూసేది కాదు. ఈ కళ్ళ, ఈ చర్మ చక్షులతో చూసేది కాదు, ఈ కళ్ళ ద్వారా. ఆయన ఉండేదే దివ్య జ్యోతిర్బిందు స్వరూపం. మన మనస్సు యొక్క నేత్రం ద్వారా, మనస్సు ద్వారా చూడాలి, గుర్తు చేసుకోవాలి, స్మృతిలోకి తీసుకొచ్చుకోవాలి. రాజయోగం యొక్క అభ్యాసంలో సాధనాలు అవసరము లేదు. శారీరక సాధనాలు, క్రియలు ఏది అవసరం లేదు. చాలా సహజంగా, ఈజీగా, సరళంగా, న్యాచురల్ గా చేసేటటువంటి యోగం ఇది. ఎవరైనా యోగిగా కావగలరు. యోగిగా కావాలనే సందేశం ఇచ్చినట్లయితే అన్నలు అక్కలు యోచిస్తారు, మనం యోగి ఎలా కావాలి, ఎలా అవుతాం? ఇప్పటిదాకా యోగీలు అయ్యారు, తపస్విలు అయ్యారు, ఇల్లు వాకిళ్ళు వదిలేశారు. అయితే గృహస్థంలో ఉండేటటువంటి వాళ్ళు యోచిస్తారు, మా పైన చాలా బాధ్యతలున్నాయి, మేము యోగీలు ఎలా కాగలుగుతాం, అడవులకు ఎలా వెళ్ళగలుగుతాం, ఆశ్రమాల్లో ఎలా ఉండగలుగుతాం, ఇలా ఆలోచిస్తారు. కానీ రాజయోగం అనేది అట్లాంటి మార్గం కాదు, వదిలిపెట్టే మార్గం కాదు. ప్రవృత్తిలో అంటే గృహస్థంలో సంబంధికుల మధ్యలో ఉంటూ సంబంధాలు నిర్వర్తిస్తూ కూడా పరమాత్ముడితో సంబంధం పెట్టుకోగలరు. మనం ఈ ఇంటిని, ఈ ప్రపంచాన్ని, బాధ్యతలను, అన్ని వదిలిపెట్టాలి అనుకున్నారు కొద్దిమంది సన్యాసులు. కానీ రాజయోగం ఏం నేర్పిస్తుంది అంటే దేహాభిమానాన్ని వదలాలి, బాడీ కాన్షియస్నెస్ వదలాలి. మెయిన్ అది దేహ అభిమానం, దేహభాన్, ఎందుకంటే అది మనం కాదు కాబట్టి. మెయిన్ పరేషాన్లు వ్యాకులత లేక రావడానికి, మనస్సు పరిపరి విధాలకు పోవడానికి కారణమంతా ఇదే దేహాభిమానం. యోగి జీవితానికి స్థానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, డ్రెస్ మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా కాకుండా మనం ప్రపంచం నుంచి దూరంగా ఉందాం, ఏకాంతంలోకి వెళ్దాం, అడవులోకి వెళ్దాం, గుప్తంగా కూర్చున్నాం, గుహల్లో కూర్చుందాం, మరి ఏకాంత వాతావరణంలో కూర్చొని యోగం చేయగలుగుతాం. అలాంటిది కాదు. మీరు స్వయం చూశారు చాలాసార్లు స్థానాన్ని మార్చి ఏకాంతంలోకి వెళ్ళి వాతావరణం కంప్లీట్ గా శాంతిగా ఉంచుకున్నారు, కానీ మనస్సు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము మనస్సు యొక్క స్థితిని శాంతిగా చేసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్, సంకల్పాలనే ట్రాఫిక్ ను బంద్ చేయండి. ఇప్పుడు రాజయోగం గురించి నేర్పిస్తూ ఉన్నారు. మనస్సును ఇప్పుడు కంప్లీట్ గా లీనం చేయండి. బాబా పైన పైన పరంధామం పైన పెట్టండి. మనము పరమాత్ముడి యొక్క స్మృతిలోనే లీనం కావడం, అదే ఏకాంతం అంటే. ఏకాంతం ఏకాంత ఏకాంత ఒక్కరి యొక్క తలంపులోనే లీనం కావడమే ఏకాంతం. అంతేకాని స్థానాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఏకాంతం కోసం ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, డ్రెస్ మార్చాల్సిన అవసరం మాట లేదు. ఇక్కడ కేవలం తెల్లని వస్త్రాలు లేదా కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన యోగం యోగిలు కాలేరు. కాబట్టి డ్రెస్ మార్చాలి అనేది కాదు ఇక్కడ, ఆంతరికంగా మనస్సును మార్చుకోవాలి, మన వృత్తులను మార్చుకోవాలి, మన సంకల్పాలలో పరివర్తన తీసుకొని రావాలి. ఈ తెల్లని డ్రెస్ కూడా మన యూనిఫామ్. ఇది ప్రతి స్కూల్లో కూడా స్టూడెంట్స్ కు, మరి ఆర్గనైజేషన్ వాళ్ళు, ప్రతి కంపెనీల్లో కూడా యూనిఫామ్ అనేది ఉంచుతారు. ఇది మా యూనిఫామ్, మా స్కూల్ యూనిఫామ్, మా ఫ్యాక్టరీ యూనిఫామ్, ఈ విధంగా గుర్తు చేసుకుంటారు. ఇక్కడ ఫుల్ టైం ఈ డ్రెస్ అనేది ధరిస్తాం. కేవలం తెల్లని డ్రెస్ వేసుకున్నంత మాత్రానే యోగి కాలేదు. అయితే యోగిలకు స్వచ్ఛతకు గుర్తుగా, పవిత్రత గుర్తుగా తెల్లని వస్త్రాలు శాంతికి గుర్తుగా ధరిస్తాము. అయితే ఈ ధరిస్తేనే యోగం కాదు. అయితే వీటితో పాటు మనస్సును లీనం చేసేది కూడా ఉండాలి, ప్రీతి ఉండాలి. అయితే ఇక్కడ క్రియాకాండం లేదు. రాజయోగం యొక్క ధ్యేయం ఏమిటంటే చాలా ఉన్నతమైనటువంటిది. మనం కేవలం పూజలు, వందనాలు, గాయనాలు, దర్శనము చేసి ఖుషి కావడం కాదు, యజ్ఞాలు, యాగాదులు, జపతపాదులు చేసి ఆనందపడేది కాదు. ఇది ఇవంతా చేసి చేసి మనం సంతుష్టం పొందడం కాదు. ఇక్కడ ఈ విధంగా ముందు నుంచి చేశాం. రాజయోగం యొక్క ధ్యేయం ఏమిటంటే పూజారీల నుంచి పూజ్యులుగా కావడం. ఇంతవరకు పూజారీలు, ఇప్పుడు పూజ్యులుగా శ్రేష్ఠులుగా కావడం. ఇంతవరకు వికారి జీవితంలో ఉన్నాం, ఇప్పుడు నిర్వికారీలు కావాలి. ఇది రాజయోగం యొక్క ధ్యేయం. ఈ యోగ అభ్యాసం ద్వారా మనం చాలా సహజంగా, స్వాభావికంగా, పద్ధతి ఏమిటి అంటే పాటించే పద్ధతి, యోగం యొక్క సమయంలో మనం పరమాత్ముణ్ణి పిలవాల్సినటువంటి అవసరం కూడా లేదు. శబ్దంలో జోరు జోరుగా అరుస్తూ ఉండాల్సిన అవసరం లేదు, వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు, పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రభు, ఓ పరమాత్మ, అల్లా, అల్లాహు అక్బర్ అంటూ మైకు పెట్టుకొని కూడా ఇంతవరకు మనము ఆ భక్తి మార్గంలో చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు అలా అరవడం కాదు రాజయోగము అంటే. నోటి యొక్క శబ్దం అనేది పరమాత్ముడికి చేరదు అనే విషయం ముందే తెలియజేశాం. రాజయోగంలో భగవంతుడితో ఆడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. శాంతిని, శక్తిని, అది ఇది, డబ్బు, అదంతా పరమాత్ముడిని మనం తలంపు గుర్తు చేసుకుంటూ ఉండడం. వాస్తవికంగా ఏం చేస్తారు, భగవంతుడితో అడుక్కుంటూనే ఉంటారు. అది ఇది, అది చేయి, ఇది చేయి, భగవంతుడా విద్యనివ్వు, భగవంతుడా ధనమివ్వు, భగవంతుడా మంచి బుద్ధినివ్వు, భగవంతుడా ఆరోగ్యం ఇవ్వు, భగవంతుడా ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు అని అడుగుతూనే ఉన్నారు. అడుగుతూ ఉండడము అంటే అర్థమేంటి, ధికారీలనే కదా. అది రాజయోగంలో భగవంతుడితో మా అడగడం లేదు, అడగడం ఉండదు. ఎందుకు అడగాలి, ఎందుకు అడగకూడదు? ఎందుకంటే ఆయన స్వయం దాత, దాతతో ఏం అడగడం, ఆయన ఇస్తూనే ఉంటారు కదా. మనం భగవంతుడి బిడ్డలం, బిడ్డలేంది అడుక్కోవడం ఏంటి, నాన్నతో వారసులు మనం, హక్కుదారులు మనం, అధికారం ఉంది పరమాత్ముడితో ప్రాప్తి పొందడానికి, మనం హక్కు ఉంది. కాబట్టి మనం అడిగేటటువంటి సంస్కారం కూడా, రిక్వెస్ట్ చేసుకునేటటువంటి అవసరం కూడా, ప్రార్థన చేసేటటువంటి, వినతి చేసేటటువంటి అవసరం లేదు. మనం చాలా దీనులుగా, ఏమి లేని వాళ్ళుగా వినతి చేస్తారు. ఈ రాజయోగంలో అడుక్కునేది లేదు, వినతి చేసేటటువంటి అవసరం లేదు. పరమాత్ముడు స్వయం దాత, దేతి ఇస్తూనే ఉంటారు ఆయన. మనము యోగ్యమైనటువంటి బిడ్డలు కావాల్సిన అవసరం ఉంది. యోగ్యులకే భగవంతుడు ఇవ్వగలుగుతారు కూడా. యోగ్యమైనటువంటి బిడ్డలకు అన్ని ఇస్తారు తల్లి తండ్రి కూడా. అయోగ్యులకి ఇవ్వాలంటే ఆలోచిస్తారు. మీ అనుభవం ఏమి, మీకు యోగ్యులైనటువంటి పిల్లలు ఉన్నారు అంటే మీరు స్వయం అన్ని ఇస్తారు కదా, ఇదేమి నాశనం చెయ్యరు, అంటే వేస్ట్ చెయ్యరు అనే ఆలోచనతో. అదే పోగొట్టే వాళ్ళకైతే ఇవ్వరు. ఆ విధంగా ఇక్కడ పరమాత్ముడు కూడా, మనం పరమాత్ముడితో సంబంధం జోడించడం, యోగి కావడము అంటే యోగ్యులైనటువంటి ఈశ్వరీయ సంతానులు కావడం. ఆయన యొక్క తలంపు ద్వారానే ఇంత ప్రాప్తి అవుతుంది. యోగ్యతలు ఎలా వస్తాయి, ఆయన స్మృతి ద్వారానే. ఆయన స్మృతి ద్వారా మనం సమర్థంగా కూడా తయారు కాగలుగుతాం. అడుక్కోవాల్సినటువంటి అవసరం అనేది, వినతి రిక్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఇది యోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరమాత్మ నా తండ్రి, నా తండ్రి దాత, ఆయన ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు. ఆయన సాగరం తరిగిపోదు, బండారాయన, దయాళు, కృపాళు ఆయన. కాబట్టి ఆయన ఇస్తూనే ఉంటారు. కాబట్టి మనం దాత బిడ్డలు అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది భగవంతుడు చెప్తారు నాకే అవమానం అని. ఇది అనుభవం అనేది చేసుకోవాల్సినటువంటి విషయం. అనుభవం కాలేదు అంటే అర్థం ఏంటంటే మీకు ఆయనతో యోగం లేదు. యోగం అర్థం ఏమిటంటే సంబంధం. యోగం యొక్క అర్థం ఏమిటంటే కనెక్షన్, సంబంధం. మనం భగవంతుడితో ఊరికే సంపర్కం ఉంచుకునేది కాదు, అప్పుడప్పుడు కలవడం. సంపర్కం అంటే మీ ఊర్లో పవర్ హౌస్ ఉంటుంది, మీ బిజిలీ ఘర్ కరెంట్ హౌస్, లైట్ హౌస్ ఉంటుంది, మరి ఎలక్ట్రిక్ కనెక్షన్ దాంతో లేదు అంటే మీ ఇంటికి, మీ ఇంట్లో లైట్ లేదు, ఏది వెలగదు, సప్లై లేదు, కాబట్టి ఏది పని చెయ్యదు. మీరు పవర్ హౌస్తో కనెక్షన్ ఉంచుకున్నారంటే అన్నీ పని చేస్తాయి ఇంట్లో. మరి పరమాత్ముడితో కూడా మనం కనెక్షన్, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక లైట్ హౌస్ పరమాత్మ, శక్తి గృహం, ప్రకాశ గృహం పరమాత్మ అంటే సర్వశక్తివంతుడు ఆయన. ఆయనతో కనెక్షన్ జోడించినట్లయితే మనకు అన్ని ప్రాప్తి అవుతాయి. అవసరం ఉంది ఇప్పుడు ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం. మనస్సు బుద్ధి యొక్క దారాన్ని, మనస్సు యొక్క బుద్ధి యొక్క వైర్ను పరమాత్ముడితో జోడించడమే కనెక్షన్ అంటే. మీరు చెకింగ్ చేసుకోండి, మనస్సు బుద్ధి యొక్క సూక్ష్మ దారం, సూక్ష్మ వైర్ పరమాత్ముడితో కనెక్ట్ చేయబడి ఉందా, సంబంధం ఉందా, కట్ అయిందా, చెకింగ్ చేసుకోవాలి. ఈ వైర్ అనేది ఎక్కడైనా కట్ అయింది అంటే వ్యక్తి నుంచి వ్యక్తులు వైభవాదులు వ్యసనాలతో విషయాల పైన మనస్సు బుద్ధిని జోడించారు అంటే అర్థం వైర్ కట్ అయింది, పరమాత్ముడితో కనెక్షన్ కట్. కాబట్టి ఇంకా అన్ని అడుక్కోవాల్సి పడుతుంది, ఏమీ లేదు అప్పుడు. కాబట్టి మీరు స్వయం శరీరం నుండి వేరుగా ఉండి ఆత్మ అని తలంచి మనస్సు బుద్ధిని, బుద్ధి యొక్క దారాన్ని, బుద్ధి యొక్క వైర్ను పరమాత్ముడితో జోడించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికే మనన చింతన అని అంటారు. పరమాత్ముడి యొక్క మనన చింతన చేయడమే యోగం. దీనికే యోగము అంటారు, పరమాత్ముని గురించి మనన చింతన చేయడం. రాజయోగంలో పరమాత్ముడితో మనం కనెక్ట్ అవుతాం, సంబంధం జోడించబడుతుంది. ఇంకొకటి యోగము అనగా భగవంతుడితో సంబంధాన్ని జోడించుకోవడం, సంబంధాన్ని ఉంచుకోవడం. చిత్రంలో కూడా చూపించారు, బిడ్డ తన తండ్రితో సంబంధం ఉంటుంది. బిడ్డకు ఎక్కడ ఉంటే కూడా తండ్రి గుర్తు ఉంటారు, బిడ్డకు గుర్తుపడతారు. సంబంధము బిడ్డకు తండ్రితో ఉండే కారణంగా ఎప్పుడు గుర్తొస్తూనే స్వాభావికంగా గుర్తు ఉంటారు తల్లి తండ్రి. మరి తల్లి తండ్రిని గుర్తు చేసుకోవడానికి ఆసనాలు అవసరం లేదు, బిడ్డకి ఆ ప్రాణాయామం అవసరం లేదు, వేరే క్రియలు అంటే సాధనాలు అభ్యాసాలు అవసరం కూడా లేదు. స్వాభావికంగా గుర్తొస్తూనే ఉంటారు, న్యాచురల్ గా గుర్తు ఉంటారు అమ్మా నాన్న. అదేవిధంగా మనమందరూ తెలుసుకున్నాం, మనం ఆత్మ, మనం తండ్రి ఎవరు, అవినాశి పిత పరంపిత పరమాత్మ అని. మనము ఆయనతో సంబంధము జోడించాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధమంతా ఆయనే కాబట్టి, తల్లి తండ్రి టీచరు గురువు అన్ని ఆయనే కాబట్టి ఈజీగా న్యాచురల్ గా సంబంధం జోడించగలుగుతాం. చెకింగ్ చేసుకోండి, ఎవరిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ఎవరిని గుర్తు చేసుకోవాలి, ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచంలో లక్షలాది మంది ఉన్నారు, మరి అందరినీ గుర్తు చేసుకోము లక్షలాది మందిని. మనకెవరు గుర్తొస్తారు, ఎవరితో మనకు రిలేషన్షిప్ ఉందో వాళ్లే, కనెక్షన్ ఉందో వాళ్లే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు. మనం ఎవరి చేతిలో కూర్చుంటున్నామో, తింటున్నామో, బ్రతుకుతున్నామో, పనులు చేస్తూ ఉన్నామో వాళ్లే మనకు గుర్తొస్తూ ఉంటారు. పరమాత్ముడి యొక్క తలంపు కూడా న్యాచురల్ గా ఎప్పుడొస్తుంది అంటే ఆయన మనము దానికి సహజమైనటువంటి విధానం ఏమిటంటే పరమాత్ముడితో సంబంధాలు ఉంచుకోవడం. మనం ఆత్మ అని తెలుసుకున్నాము అంటే జ్యోతి, పరమాత్ముడే జ్యోతి స్వరూపుడు అయినప్పుడు అమ్మా నాన్న అంతా ఆయనే. అప్పుడు ఈజీ అవుతుంది. మరి మనస్సు వచ్చిన కర్మ నుంచి కూడా ఆ రిలేషన్స్ ని ఫాలో చేయాలి మనం, పరమాత్ముడిను అనుసరించాలి మనం. అప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ స్మృతి ఉంటారు. దీనికి భక్తి మార్గంలో నోటితో వర్ణన చేస్తూ ఉంటారు, భగవంతుడే మాకు సర్వ సంబంధాలు. ఏమి శ్లోకం చెప్తారు ఆ విషయముకు, భగవంతుడే సర్వ సంబంధము అనే దానికి వర్ణన చేసే దానికి ఒక శ్లోకం చెప్తారు. ఏ శ్లోకం చెప్తారు చెప్పండి? త్వమేవ మాతశ్చ పిత త్వమేవ బంధుసఖ. ఈ శ్లోకం చెప్తూ ఉంటారు కదా, అంటే నీవే తల్లి తండ్రి గురువు సకుడు అన్ని అని ఈ గాయనం చేస్తారు కదా. ఈ విధంగా తుమ్హి హో మాత పితా తుమ్హి హో, తుమ్హి హో బంధు సఖ, తుమ్హి హో నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువు, నీవే సకుడు. భక్తి మార్గంలో నోడుతో ఇవన్నీ చెప్తారా లేదా? భగవంతుడి ముందు నిలబడి చేతులు జోడించి సర్వ సంబంధాలు నీవే తండ్రి, అమ్మ, నాన్న, టీచరు, గురువు అంటారు. మరి రాజయోగంలో కూడా ఇదే నేర్పించబడుతుంది. మనం నోటితో చెప్పే మాట కాదు, వర్ణన చేసే అవసరం లేదు. సంబంధాలు న్యాచురల్ గా ఉంచుకుంటాం. ఇప్పుడు చిన్న బిడ్డలు ఎట్లా మా అమ్మ మా నాన్న అనుకుంటూ ఉండరు కదా, న్యాచురల్ గా సంబంధం ఉండిపోయి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా నిభాయించాల్సినటువంటి అవసరం. మీరు స్వయం యోచన చేయండి, మీ పిల్లలు రోజు మీకు ఎదురుగా కూర్చొని గాయనం చేస్తారా, నువ్వు మా అమ్మవు, నువ్వు మా నాన్నవు, నువ్వు మా అక్కవు, మా అన్నవు, ఇట్లా యోచన చేస్తారా, కూర్చుని మీ దగ్గర గాయనం చేస్తారా? లేదు కదా, లేదు. న్యాచురల్ గా ఉండిపోయి ఉంటుంది, నిశ్చయమైంది, వీళ్ళే నాకు తల్లి తండ్రి అని. దానికి పరిశీలన ఏమిటంటే, లక్షలాది మంది మధ్యలో ఉంటే కూడా తల్లి తండ్రి దగ్గరికే పిల్లలు పరిగెత్తొస్తారు. ఎందుకు? సంబంధం. అదే విధంగా మనం పరమాత్ముడు ముందు నోడ్తో గాయనం చేయాల్సినటువంటి అవసరం, చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనస్సులో నిశ్చయం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరమాత్ముడే నా తండ్రి, నా అసలైనటువంటి తండ్రి, అవినాశి తండ్రి, తల్లి, బంధువు, సకుడు, గురువు, స్వామి, సర్వస్వము ఆయనే అని నిశ్చయం చేసుకోవాలి. మనసులో దృఢంగా హృదయపూర్వకంగా స్వీకరించాలి, హృదయపూర్వకంగా స్వీకరించాలి సర్వ సంబంధాలను. మనకు స్పష్టమైంది, ఈ శరీరానికి తల్లి తండ్రి అన్న చెల్లెలు మిత్ర సంబంధికులంతా శరీరధారీలే. ఈ ఒక్క జన్మకే సంబంధించినటువంటి వారు. కానీ పరమాత్మ శరీరం వదిలేసినాము అనుకోండి, ఇక్కడ శరీరాలన్నీ ఏమవుతాయి? సమాప్తి అవుతాయి సంబంధాలు. కొత్త శరీరం తీసుకుంటే కొత్త సంబంధాలు మొదలవుతాయి. అమ్మ నాన్న అంత కొత్త సంబంధికులే. మరి ఆత్మ మనము అవినాశి ఆత్మ, ఎప్పటికీ నశించినటువంటి ఆత్మ. మరి కళ్యాణకారి, సుఖదాత, పిత, పరమాత్మ, తండ్రి మనకి. ఇది అవినాశి ఆత్మ, తండ్రి అవినాశి, సర్వ సంబంధాలు సర్వ జన్మలకు ఎప్పుడూ ఆయనే. శరీరము నుండి మనము ఆత్మ అని నిశ్చయం చేసుకొని, వేరే శరీరం నుండి వేరే ఆత్మ నిశ్చయం చేసుకొని జీవితంలో సర్వ సంబంధాలు పరమాత్మతో మనం ఉంచుకోవాలి. ఆ సంబంధాలను మనం మనస్సు ద్వారా, వాచా ద్వారా, కర్మ ద్వారా ఫాలో చేయాలి. దాన్నే యోగము అంటారు. ఆటోమేటిక్ గా పరమాత్ముడి స్మృతి వస్తుంది అప్పుడు. ఇంకా మూడవ విషయం ఏమిటంటే, పరమాత్ముడితో యోగం జోడించడం అనగా మనం భగవంతుడితో ప్రేమ చూపించాలి. మెయిన్ అది ప్రేమ. ఆయన వారిగా మనం కావాలి. దిల్సే మనస్సుతో, హృదయంతో ఆయనకు మనము సమర్పణం కావాలి. జీవితంలో ఏ విధంగా సంబంధాలు అనేక మందితో ఉంటాయో, అనేక అనేక మిత్రులతో, సంబంధికులతో మన సంబంధం అనేది చాలా చాలా మందితో జిగిరి సంబంధం తెగిపోనటువంటిది ఉంది. ఎవరెవరు గుర్తొస్తూ ఉంటారు? ఎవరితో సత్యమైనటువంటి ప్రీతి ఉంటుందో వాళ్లే మనకు మాటి మాటి గుర్తొస్తూ ఉంటారు. వాళ్ల కోసం మనం ఏమైనా సర్వస్వము త్యాగం చేయడానికి వెనుకాడము. మరి జిగరి సత్యమైనటువంటి ప్రీతి ఎవరిపైన ఉంచారు? ఇక్కడ మనం పరమాత్ముడితో. కేవలం ఎంత అనన్యమైనటువంటి ప్రీతి అనేది మనం భగవంతుడి మీద చూపిస్తామో, అంత ఆయన తలంపు మనల్ని సతాయిస్తుంది. మర్చిపోవాలనుకుంటే కూడా మర్చిపోలేం మనం. ఇప్పుడు ఇక్కడ నిరంతరం వింటూ ఉన్నారు, మరి రూముకు వెళ్తే కూడా పరమాత్మ గుర్తు ఉంటారు, ఆత్మ గుర్తు ఉంటుంది. అలాగే నిరంతరము మనము పరమాత్ముడితో సంబంధం జోడించుకోవాలి, స్మృతి చేస్తూ ఉండాలి. మరి అప్పుడే వాస్తవంగా ప్రేమ అనేది కూడా పుడుతుంది. ఆ ప్రీతి ద్వారా మాటిమాటికి గుర్తు చేసుకుంటాం, ఇదే యోగము అంటారు. అయితే నా మనస్సు పరమాత్ముడితో లీనం కావడం లేదు అంటారు. ఇప్పుడు కూడా నా మనస్సు అనేది వెతుకుతూ ఉంది, అక్కడ ఇక్కడ పోతూ ఉంది అనడం అనగా పరమాత్ముడి పైన మనకు సత్యమైన ప్రేమ లేదు. కాబట్టి మనము రాజయోగం ఆధారము దిల్ మనస్సు యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రేమ రాజయోగానికి ఆధారం. మనం ఎంతెంత జ్ఞానం వింటూ వింటూ పోతారో, తెలుసుకుంటూ పోతారో, అర్థం చేసుకుంటూ వెళ్తారో, అభ్యాసం చేస్తూ వెళ్తారో, అంత ఎంత హృదయపూర్వకమైనటువంటి ప్రీతి ఉంటుందో అంత మనకి ఏకాగ్రత కూడా కుదురుతుంది. జ్ఞానం వింటూ ప్రేమ పెట్టుకుంటూ ఉండే కొద్దీ ఏకాగ్రత కుదురుతుంది. 2 రోజులు యోగీలు అయ్యారు, అయితే ఖచ్చితంగా ఇది చెప్పగలం, యోగం యొక్క సత్యమైనటువంటి అర్థాన్ని మీరు ప్రాప్తి చేసుకున్నారు. కానీ యోగీలుగా కావాలి అంటే రోజు అభ్యాసం చేయాలి. ఇది చాలా అవసరం, అభ్యాసం యొక్క అవసరం చాలా ఉంది. ఈ ప్రకారంగా రాజయోగం అనేది సహజ యోగము అయింది, కర్మయోగము అయింది. కర్మ చేస్తూ కూడా మనం పరమాత్ముణ్ణి స్మృతి చేయొచ్చు, మన మనస్సును పరమాత్ముడి పైన ఉంచగలం. లాస్ట్ విషయం ఏమిటంటే, రాజయోగం అనేది సంబంధంలో ఈ విషయం తెలియజేయబడుతుంది. యోగ అభ్యాస సమయంలో రాజయోగి ఇంత న్యాచురల్ గా యోగాభ్యాస సమయంలో కళ్ళు మూసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం ఎవరినైనా గుర్తు చేసుకునేటప్పుడు ఎవరినైనా కళ్ళు మూసుకోము కదా, మరి భగవంతుని గుర్తు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకుంటారు. ఇది ఒక పద్ధతి అయిపోయింది. మందిరానికి వెళ్ళండి, అక్కడ చెప్తారు మేము దర్శనానికి వెళ్ళాము అంటారు, కానీ దర్శనం అయ్యే సమయంలో మటుకు కళ్ళు మూసుకుంటారు, నిలబడి ఉంటారు. స్కూల్లో కూడా ప్రార్థన చేసేటప్పుడు పిల్లలందరినీ మీరు చూసే ఉంటారు, పిల్లలు బలవంతంగా కళ్ళు మూపిస్తారు, కళ్ళు తెరిస్తే కూడా మూసుకో అని చెప్తారు. ఎందుకంటే మన మాన్యతలు తప్పుగా ఉన్నాయి. మనమేం ఒప్పుకుంటూ ఉన్నాం, నా కళ్ళు తెరుచుకొని ఉంటే అన్ని కనబడుతూ ఉంటాయి, కళ్ళు మూసుకుంటే ఏమీ కనబడదు కదా, భగవంతుడి పైన మనస్సు వెళ్తుంది అనుకుంటారు. ఇప్పుడు కళ్ళకు కనబడినప్పుడు మనస్సు వెతుకుతుంది అనుకుంటారు. అందుకే కళ్ళు మూసుకొని పరమాత్ముణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి పెట్టుకున్నారు. కానీ మీ స్వయం అనుభవం చెప్పండి, కళ్ళు మూసుకున్న తర్వాత మనస్సు తిరగదా, అక్కడ ఇక్కడ వెళ్ళదా, ఏం అనుభవం ఉంది మీ అందరికీ? వెళ్ళదా, మీ మనస్సు ఎక్కడికి వెళ్ళదా కళ్ళు మూసుకుంటే? కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మనస్సు వెతుకుతూ ఉంటుంది. చూడండి, కళ్ళు తెరిచారు ఈ హాల్లో 4 గోడల మధ్యలో ఏమేమి ఉందో అది కనబడుతూ ఉంది. కానీ కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచం కనపడుతుంది. కళ్ళు తెరుచుకుంటే కేవలం హాలే కనపడుతుంది ఇక్కడ, కానీ కళ్ళు మూసుకుంటే ప్రపంచమే కనబడుతుంది. దీని ఏం అర్థం చేసుకోవచ్చు? దీని నుంచి ఏం నిరూపణ అవుతుంది అంటే, కళ్ళు అనేది కళ్ళు చూడడం లేదు, మనస్సు చూస్తూ ఉంది అని. ఈ కళ్ళు అనేది చూడడానికి బాహ్య సాధనం, ఇది చెవులు వినడానికి సాధనం, నోరు మాట్లాడడానికి సాధనం, మరి ఆంకు కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా వినేవారు, చూసేవారు, మాట్లాడేవాళ్ళు. నేను ఆత్మ, నా మనస్సు బుద్ధి పరమాత్ముడి పైన ఫోకస్ అయి ఉంది అంటే, కళ్ళు తెరుచుకొని కూడా వేలాది మంది మధ్యలో కూర్చొని కూడా మనస్సు ఇక్కడ అక్కడ వెళ్ళదు. ఏదైనా డీప్ గా యోచన చేసేటప్పుడు కూడా పక్కన ఎవరున్నారో కూడా చూడం, ఏం తింటున్నాము కూడా అర్థం కాదు అప్పుడు. ఆ విధంగా పరమాత్ముడితో కూడా కళ్ళు తెరుచుకొని సంబంధం ఉంచుకోవాలి. కళ్ళు న్యాచురల్ గా తెరిచే ఉంచండి. మనస్సు బుద్ధి అనే నేత్రాన్ని పరమాత్ముడి వైపు పెట్టండి. పరమాత్మని దివ్య నేత్రంతో మనస్సుతో చూడండి. ఎందుకంటే అడ్రస్ తెలిసింది కాబట్టి, పరిచయం తెలిసింది కాబట్టి. ఇప్పుడు యోచన చేయండి, ఈ కళ్ళు, ఈ ఫిజికల్ కళ్ళు ఇవి బయటకు కనబడేవి న్యాచురల్ గా తెరిచే ఉన్నాయి, ఉండాలనా లేదు బంద్ చేయాలా చెప్పండి. కళ్ళు తెరిచే ఉంచాలా మూయాలా? తెరుచుకొనే ఉండాలి. న్యాచురల్ గా తెరిచి ఉంచి ఎప్పుడు బంద్ అవుతాయి? నిద్రపోయేటప్పుడు. అంధకారంలో కనబడదు, నిద్రపోయేటప్పుడు కనబడదు, ఇంకా మిగతా సమయం అంతా కళ్ళు తెరుచుకొనే ఉంటాం. మనం చెప్తాం, నాకు నిద్ర పూర్తి అయింది, కళ్ళు తెరుచుకున్నాయి అంటాం కదా. కళ్ళు న్యాచురల్ గా తెరిచి ఉంచండి కళ్ళను. కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి తలాంపు చేయడం అన్యాచురల్, అది సహజం కాదు. కాబట్టి కళ్ళను న్యాచురల్ గా తెరవనివ్వండి. మనస్సు యొక్క కన్నును పరమాత్ముడితో చూడండి, ఆ కంటితో చూడండి, బుద్ధినేత్రంతో. బుద్ధితో గుర్తు చేసుకోవాలి, భగవంతుడితో బుద్ధితో మాట్లాడాలి, ఆయన స్మృతి చేయాలి, చింతన చేయాలి. చింతన అంటే చింత కాదు, చింతన ఆలోచన. అప్పుడు దానినే యోగము అంటారు. ఇదియే రాజయోగం యొక్క మెథడ్, పద్ధతి, విధి విధానం. మరి ఇది కష్టమే లేదు. నియమితంగా యోగాభ్యాసం చేయాలి నేను కోరుకుంటూ ఉన్నా. యోగాభ్యాసం అనేది విధి పూర్వకంగా చేయాలి అని. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీ డైరీ, పర్సు, ఫైల్, బ్యాగ్, మరి ఒళ్ళో ఏదైతే ఉందో అవంతా సైడ్లో ఉంచుకోండి, సైడ్లో ఉంచండి. అయితే మీరు ట్రాన్స్లేషన్ వినేవాళ్ళు అదొకటి పెట్టుకోండి, ఎఫ్ఎం పెట్టుకోండి. నేను ఏం యోగం చేపిస్తారో అది తెలిపిస్తాను మీకు, అది ఉంచొద్దు కింద. మీరు నిటారుగా కూర్చోండి. నేను ఈరోజు మీకు యోగాభ్యాసం నేర్పిస్తూ ఉన్నాను. మీరు నా మస్తకం వైపు అంటే బ్రుకుటి, సిస్టర్ బ్రుకుటి మధ్యలో దృష్టి పెట్టండి. నేను ఆత్మ, మీరు ఆత్మ, మనం ఇరువురిని ఒకరికొకరు ఆత్మ దృష్టితో చూడాలి. మీరు ఆత్మగా చూడండి నన్ను, నేను మిమ్మల్ని ఆత్మగా చూస్తాను. మనస్సు బుద్ధితో అసలైనటువంటి ఇంటికి వెళ్తాం, పరంధామానికి. మనస్సు యొక్క నేత్రంతో పరమజ్యోతి బిందు పితా పరమాత్మను చూడాలి, మరియు ఆయనను గుర్తు చేసుకోవాలి, ప్రీతి చూపించాలి. ఎంత అదృష్టవంతులు మనం చూడండి. ఈ ప్రేమ అనుభూతిలో మనం లీనమైపోవాలి. మనం సైలెన్స్ గా కూర్చొని మనస్సును అలాంటి తండ్రి పితను గుర్తు చేసుకోవాలి. నేను మీకు సూచనలు ఇస్తూ ఉన్నా కామెంటరీ రూపంలో, అది ఊహించుకుంటూ అనుభవం చేయండి. ఒక్కొక్క పాయింట్ను అనుభవం చేయండి. నోటితో చెప్పుకోవాల్సినటువంటి అవసరం, పెదవులు కదిలించాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. మనసులో ఊహించుకుంటూ ఆ స్వరూపం, ఏ పాయింట్ చెప్తే ఆ స్వరూపం అయిపోండి. అవే విచారణ చేస్తూ స్వరూపం అయిపోండి. ఆత్మ అంటే బిందువు అయిపోండి, పరమాత్మ అంటే బిందు దగ్గరికి వెళ్ళిపోండి. ఈ విధంగా ఏం చెప్తే ఆ విధంగా అయిపోవడానికి సిద్ధం కండి. అందుకే ఎక్కడా మనసు పెట్టొద్దు. దృష్టి సిస్టర్ బ్రుకుటి మధ్యలో పెట్టండి, నిటారుగా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, అనుకో మనసులో ఊహించుకోండి ఇప్పుడు చెప్పే విషయాలు. మీరు బ్రుకుటి మధ్యలో ఉండి ఆత్మస్థితిలో స్థితం అయిపోండి, బిందువు అయిపోవాలి. శరీరాన్ని మర్చిపోండి కంప్లీట్ గా. నేను బిందువు బిందువు అయిపోండి. నేను ఒక ఆత్మ. అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును నేను, చైతన్య శక్తిని నేను, ఆత్మ. ఈ సృష్టి యొక్క కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి కర్మ చేస్తున్నాను. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నా అసలైనటువంటి ఇల్లు శాంతిధామం. ఈ ఐదు తత్వాలకు అతీతంగా ఉండే, ప్రకాశంగా ఉండేటటువంటి బ్రహ్మ మహాతత్వం ఇప్పుడు బుద్ధి నేత్రంతో పైన ఆకాశతత్వానికి పైన ఊహించుకోండి, పైకి వెళ్ళండి బుద్ధి ద్వారా. ఈ ప్రపంచాన్ని నేను జ్ఞాన నేత్రంతో అతి ప్రియమైన నా పరంపిత అనేక జన్మల నుండి నేను వెతుకుతూ ఉంటిని ఇప్పుడు దొరికారు. పోగొట్టుకున్నటువంటి తండ్రిని నేను ఇప్పుడు పొందాను. మీ సద్జ్ఞానాన్ని పొంది ఇప్పుడు నేను అపారమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను. నా మనస్సు యొక్క అంధకారమంతా సమాప్తి అవుతోంది. ఇదే నా లక్ష్యం. ఈ లక్ష్యం మీరు నాకు ఇస్తున్నారు. ఏ గుణాలలో మీరు సాగరం అయ్యారో ఆ శక్తుల యొక్క అకుట్ ఖజానా భండార్ తో నిండి ఉన్నారో మీరు, అదంతా నాకు ప్రసాదిస్తూ ఉన్నారు. మధురమైనటువంటి ప్రియమైనటువంటి ఓ శివ బాబా, మీరు సంపూర్ణమైన సత్య జ్ఞానాన్ని మీ సర్వైశ్వర్య గుణాలను మీలో ఉండే ఆత్మిక శక్తులంతా నేను నా జీవితంలో ధారణ చేస్తాను. మీరు శాంతి సాగరులు, విశ్వశాంతి దాత మీరు. మీ సంతానమైన నేను ఆత్మ శాంతి స్వరూపమును మీరు సర్వశక్తివంతులు సదా పావనుడైన పిత మీరు మీ యొక్క తలంపుతో నేను ఆత్మ కూడా శుద్ధంగా అవుతున్నాను, పవిత్రంగా అవుతున్నాను. మీరు ఎంత శుద్ధమైన వారు అలాగే నేను కూడా శుద్ధంగా పవిత్రంగా అవుతున్నాను. మీరు ఎంత మధురమైన వారు నేను అలా మధురంగా అవుతున్నాను. నేను మీతో సంబంధం జోడించి నేను ఆత్మశక్తిశాలి అవుతున్నాను. నేను ఆత్మ, నేను మీ ఈశ్వరుని యొక్క సంతానమును. నేను శాంత స్వరూపమును, నేను శుద్ధ స్వరూపమును, శక్తి స్వరూపమును. ఓం శాంతి.